రిపీట్ చేసేదా
అఖండ మండల
కిందటి సంవత్సరం గురు పూర్ణిమ నాడు కొన్ని విశేష పరిస్థితులలో దక్షిణేశ్వర్ రామకృష్ణ పరమహంస యొక్క క్షేత్రం దాని తర్వాత నవద్వీపం దగ్గర చైతన్య మహాప్రభు యొక్క పుట్టిన ప్రదేశము ఆ తర్వాత బుద్ధుడి కార్యక్షేత్రమైన హిమాలయాలలో గురు పూర్ణిమ నాడు ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి లాస్ట్ ఇయర్. ఓ 3 సంవత్సరాల ప్రణాళిక ప్రపంచంలో గురువులు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టారు, దాంట్లో మానవ జాతి ఎలా తన భాగస్వామ్యం చేసుకుంటోంది అన్నది ఒక విచిత్రమైన అవగాహన. విచిత్రం అని ఎందుకు అంటున్నాం అంటే కంటి ముందు ఉన్నా చూడలేకపోయేటటువంటి ఒక విచిత్ర దుస్థితి మానవ జాతికి. అందుకని ఒక విచిత్రమైన స్థితి, వాళ్ళు చెప్తే తప్ప చూపిస్తే తప్ప చూడలేని స్థితి. కానీ విచిత్రమైన స్థితి ప్రతి సైంటిస్ట్కి వస్తుంది. చెట్టు నుంచి పళ్ళు రాలటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ న్యూటన్కి అది ఒక విచిత్రమైన స్థితి అయింది. ఇందువల్ల ఒక శక్తిని కనిపెట్టగలిగాడు, గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టగలిగాడు. అంటే అంతకుముందు గురుత్వాకర్షణ శక్తి లేదా ఉంది, దాని శక్తి కింద పడుతుంది గురుత్వాకర్షణ శక్తి వల్లే, అది అందరికీ తెలుసు, అందరూ దాన్ని ఉపయోగించుకుంటారు. కానీ ఆ శక్తి ఒకటి ఉన్నది, ఆ శక్తికి కొన్ని విశేషమైనటువంటి నియమాలు ఉన్నవి అని ఎప్పుడైతే తెలిసిందో మానవ జాతికి, ఏరోప్లేన్లు, ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అంతర్గహయాత్ర ఇవంతా కూడా దానివల్ల జరిగింది. ఆ నియమాలే తెలిసి ఉండకపోతే ఏమీ ఉండేది కాదు. కానీ ఆ నియమాలు ఒక విశేషమైనటువంటి వ్యక్తి కనిపెట్టినా కనిపెట్టకపోయినా మానవ జాతి ఉపయోగిస్తూనే ఉంది. కొంతమంది సైంటిస్టులు గురుత్వాకర్షణ నియమాన్ని దాన్ని ఉపయోగించుకుని చమత్కారాలు కొన్ని చేసినా అది మానవ జాతికి అందించిన యావరేజ్ మానవ జాతికి ఆ గురుత్వాకర్షణ నియమం తెలిసినా ఉపయోగించుకోలేడు. వాడికి తెలిసింది ఏంటంటే ఒక రాయి చెప్పి కింద పడుతుంది, ఆధారం లేకుండా గాలిలో మేడ మీద నుంచి అడుగు కిందకి ఎత్తి కింద పడతాం అంతే. దానికి వాడు వచ్చుడైపోతాడు తప్ప దాన్ని అధిగమించలేడు వాడు. అర్థమవుతుందా చెప్తున్నది? అలాంటి ఒక విశేషమైనటువంటి శక్తి మనిషిలో ఉన్నది అని భారతీయ ఋషులు గుర్తించారు, గమనించారు, ఉపయోగించుకున్నారు. దాన్ని కుండలిని శక్తి అంటాం మనం. సమస్య ఏంటి అంటే చాలా మంది కుండలిని శక్తి జాగృతం చేసుకోవాలి. మన శరీరంలో 6 కేంద్రాలు ఉంటాయి, ఎవడు దాన్ని చూడటానికి ప్రయత్నించలే. ఉంటాయి దానికి లక్షణాలు ఉంటాయి. దళితా శాస్త్రనామంలో సౌందర్య లహరిలో అనేక మంది ఋషులు చెప్పినటువంటి వాంగ్మయంలో ఈ కుండలిని శక్తి యొక్క మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. మనలో ఆధ్యాత్మికతలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కుండలిని శక్తి జాగృతం చేసుకుంటే చాలా చమత్కారాలు చేయవచ్చు, చాలా మ్యాజిక్లు మనం చేసుకోవచ్చు అని గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు కుండలిని శక్తి జాగృతం చేసుకోవటానికి. కానీ గురుత్వాకర్షణ శక్తి లాగే అది మీ కంటి ముందే ఉంది, మీరు ఉపయోగిస్తూనే ఉన్నారు, కానీ దాని నియమాలు మీకు తెలియవు. ఆ కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాల్సిన పని ఏం లేదు, ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని జాగృతం ఏం చేయక్కర్లే మీరు, దాని నియమాలు తెలుసుకుని ఉపయోగించుకుంటే చాలు అంతే కదా. అలాగే ఆ కుండలిని శక్తి ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి మానవ శరీరధారిలోనూ, స్త్రీ అయినా పురుషుడైనా, వాక్శక్తి రూపంలో ఉంది. ఈ వాక్శక్తి కుండలిని శక్తే. కుండలిని శక్తి ఉంటే ఇతరుల మనసులో భావాలు చదవగలం. మరి మాకు ఆ శక్తి లేదు కదా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీకు ఆ శక్తి ఉంది. ఓ పుస్తకం మీరు చదివినప్పుడు ఆ పుస్తకం రాసిన వాడి మనస్సులో ఏముందో అది మీకు తెలియటం లేదా? తెలుస్తుందిగా, తెలియటం లేదా? మరి అదేంటది, టెలిపతియేగా? టెలిపతి కాదా అది? నా మనస్సులో ఇప్పుడు ఏముందో మీకు తెలియటం లే? నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా? అంటే మీకు టెలిపతి ఉన్నట్ట లేనట్ట? ఉపయోగించుకోవటం రాదు. ఎందుకు ఉపయోగించుకోవటం రాదు అంటే గురుత్వాకర్షణ శక్తి ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకోవాలి అంటే దాని నియమాలు తెలియాలి, లేకపోతే మీరు దానికి లొంగిపోతారు. నియమాలు తెలిస్తే మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకేత ఒక శక్తి గురించి మీకు తెలియాలి అంటే ఆ శక్తి యొక్క నియమాన్ని మీకు తెలిస్తే చాలు, శక్తిని ఉపయోగించుకోవచ్చు. నియమాలు తెలియకపోతే ఉపయోగించుకోలేదు. అంచేత ఈ వాక్ శక్తి సృష్టి నియామక శక్తి, శబ్ద బ్రహ్మన్. శబ్దము ద్వారా మొత్తము సృష్టి ఉత్పన్నమవుతోంది. మీరు శబ్దోచ్చారణ చేయగలరు కనుక ఆ నియమాలు మీకు తెలిస్తే మీరు కూడా సృష్టించగలరు అంతే. అంతకంటే ఏమీ లేదు. గురుతత్వంలో ఈ మూడే ఉన్నాయి. వాక్ యొక్క మూడు శక్తులు, క్రియేటివ్ ఆస్పెక్ట్. వాక్ శక్తితో మీరు ఏం చేయగలరు అంటే సృజించగలరు. ఎలా సృజించగలరు? తను కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కునేటటువంటి ఒక మూర్ఖుణ్ణి ఆ వాక్శక్తి మహాకవి కాళిదాస్గా మారుస్తుంది. వాక్శక్తిగా ఎందుకు పనికి రాకుండా అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి ఒక వ్యక్తి ఆ వాక్శక్తి ఉపయోగించుకుని ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. పుస్తకాలు చదవటం అంటే వాక్శక్తిగా, వాక్శక్తి కాక ఏంటి పుస్తకాలు? టీవీ అంతా వాక్శక్తిగా, మీ మొబైల్ ఫోన్స్ అంతా వాక్శక్తిగా. గురు బ్రహ్మ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే వాక్శక్తి యొక్క సృజనాత్మకత మీకు తెలిస్తే మీరు కూర్చున్న చోటే మీరు కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవచ్చు అని ఋషులు చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ నియమాలు తెలిస్తే మీరు కూర్చున్న చోటే ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నీ చూడవచ్చు. అసంభవం కాదు కదా. కానీ ఏం తెలియాలి మీకు? ఆ నియమాలు తెలియాలి. నియమాలు తెలిసినంత మాత్రమే సరిపోదు, ఆ నియమాలకి అనుగుణ్యమైనటువంటి యంత్రాన్ని తయారు చేసుకోవాలి. నియమాలు, టీవీ నియమాలు మీకు తెలుసు, ఇలా 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 చేస్తే ఫలానా స్విచ్ నొక్కితే బొమ్మ వచ్చేస్తుంది, పాటలు వచ్చేస్తాయని తెలిస్తే ఏం లాభం? ఆ యంత్రం ఉండాలి. ఇంకేత మీరు మననము చేసేటటువంటి ఆ వాక్శక్తితో పాటు మంత్రముతో పాటు యంత్రం ఉండాలి. కానీ యంత్రం ఒకటే ఉంటే సరిపోదు, తంత్రం కావాలి, టెక్నాలజీ తెలియాలి. కానీ అదంతా మీలోనే ఉంది. ఋషులు చెప్పేది మీరు ఏది దాని గురించి వెంపల్లాడక్కర్లేదు, వాక్శక్తి మీలో ఉంది. ఆ వాక్శక్తికి స్పందించేటటువంటి శరీరం మీలో ఉంది. కానీ మీరు స్పందిస్తారా స్పందించరా అది మీ చేతిలో ఉంది. కుడిచే పైకెత్తండి అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎప్పుడు నేను ఇచ్చే ఉదాహరణే, ఒకరు ఎత్తలే ఎత్తాడా ఎవడైనా? అంటే మీరు కుడిచే పైకి ఎత్తలేరా? ఎందుకు ఎత్తలేదు? మీరు స్పందించదలుచుకోలేదు. అలాగే భగవంతుడి యొక్క శక్తి మీలో ఎందుకు పనిచేయటం లేదు అంటే మీరు స్పందించదలుచుకోలేదు కనుకనే. అంతకంటే ఇంకే కారణము లేదు. ఇంకేత కుండలిని శక్తి మీలో పనిచేయటం లేదు అంటే మీరు ఇష్టపడటం లేదు అది పనిచేయటానికి. ఆ ఇష్టపడేటట్టు చేసేటటువంటి శక్తిని విష్ణువు అంటాం మనం. వాక్శక్తిని బ్రహ్మ సరస్వతి అంటే దానికి స్పందించగలిగేటటువంటిది. ఓ ఇస్త్రీ పెట్టుంది, ఎలక్ట్రిసిటీ ఒకలాగా స్పందిస్తుంది, ఆ యంత్రం అలా పనిచేస్తుంది. ఫ్రిడ్జ్ ఉంది, ఎలక్ట్రిసిటీకే స్పందిస్తుంది అది, కానీ ఇంకోలాగా స్పందిస్తుంది. హీటర్ ఉంది, ఆ వాక్శక్తి ఆ ఎలక్ట్రిసిటీకే స్పందిస్తుంది, ఇంకోలాగా స్పందిస్తుంది. టెక్నిక్ తెలిసినవాడు హీటర్ని ఫ్రిడ్జ్ గాను, ఫ్రిడ్జ్ని హీటర్ గాను మార్చగలడు. సర్కిట్స్ మార్చటమేగా, అది తంత్రం. ఆ తంత్రం తెలిసినవాడు శివుడు, భూతనాథుడు. ఇంకా గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. మా ఒక్క మంత్రంలో మొత్తం టెక్నాలజీ ఉంది. కానీ ఆ మొత్తం టెక్నాలజీ ఉన్నా ఆ మొత్తం టెక్నాలజీని ఉపయోగించుకోవటానికి మీరు చాలా స్వాధ్యాయం చేయాలి. ఓమ్స్ లా ఎలక్ట్రిసిటీకి బేసిస్, వోల్టేజీ కరెంట్, టెక్నికల్ వర్డ్స్ అక్కర్లే కానీ అక్కడ కూడా మూడు ఉంటాయి. విఐఆర్ అంటాం దాన్ని టెక్నికల్ భాషలో. విఐఆర్ అన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్న ఒకటే, రకరకాల పేర్లు. మొత్తం ఎలక్ట్రిసిటీ ఈ మూడింటి మీద ఆధారపడింది, రెసిస్టెన్స్, కరెంట్ ఫ్లో, వోల్టేజీ. మొత్తము వాక్శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద ఆధారపడింది. కానీ ఈనాడు మానవ జాతి ఒక చాలా విచిత్రమైనటువంటి మలుపు దగ్గర ఆగింది. అది అర్థం చేసుకోవటానికి, దాన్ని వివరించి చెప్పటానికి రాబోయేటటువంటి ఒక సంవత్సర కాలంలో అంటే నెక్స్ట్ గురు పూర్ణిమ నాడు కనీసము కుండలిని శక్తి యొక్క ప్రాథమిక ప్రయోగాలు చేసి ఆ ఫలితాలు మానవ జాతికి అందజేయగలిగేటటువంటి 125,000 మందిని మనం తయారు చేయగలమా అన్నది నా కోరిక. ఈ క్యాంప్ పిలిచింది. డార్జిలింగ్లో నేను నేర్చుకున్నది లాస్ట్ ఇయర్, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది అది. చెప్పేయండి మాస్టర్, చెప్పడానికే రమ్మన్నది. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అర్థం చేసుకోండి. ఆ రూల్స్ ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల కిందట వరకు, కరెక్ట్గా చెప్పాలి అంటే 1975 వరకు, ఆధ్యాత్మిక జగత్తులో గురు శిష్య సంబంధాలు ఉండేవి. అంటే ఒక గురువు ఉండేవాడు, ఆ గురువు కొంతమంది శిష్యుల్ని తీసుకునేవాడు, ఆ శిష్యునికి చెప్పేవాడు. వ్యక్తిగతమైనటువంటి టీచర్. 1975 తర్వాత ఆ మెథడాలజీ మార్చేశారు గురువులు. అది మర్చిపోయాం, మానవ జాతిగా తెలియటంలే. కొత్తది చాలా కష్టం మీద తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ఒక రూల్ మారిస్తే గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఎన్ని జీవోలు ఇచ్చి ఎన్ని పేపర్ పబ్లికేషన్స్ ఇచ్చినా చాలామందికి తెలియదు. మనిషి, ప్రతి మనిషికి ఈ విషయం అర్థం అవటానికి టైం పడుతుంది. కానీ 1975 తర్వాత ఈ విషయం మానవ జాతికి తొందరగా అందాలి అని ఋషులు మానవ జాతికి అందించిన రెండు అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. 75 తర్వాతే డెవలప్ అయ్యాయి ఇది. ఎందుకు అంటే మానవ జాతికి ఇది ఎంత తొందరగా తెలిస్తే అంత తొందరగా వాడు లాభాన్వితం అవుతాడు. గురువులు ఎప్పుడు కూడా ఎక్కువ మందికి లాభం కావాలని చూస్తారు తప్ప వ్యక్తిగతమైనటువంటి లాభాలకి చూడరు. ఒక కాలేజీలో లెక్చరర్ ఉంటే వాడి కోరిక ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వాలని, అందరికీ 90 మార్క్స్ రావాలని. స్టూడెంట్ అనుకోవచ్చు నాకే రావాలని, ఆ అనుకోవటంలో తప్పు లేదు. కానీ గురువు ఒక స్టూడెంట్కే రావాలి అనుకుని మిగతా స్టూడెంట్స్ చెప్పడం మానేశాడు అనుకోండి, గురు ద్రోహి అవడు, గురు పరంపర ద్రోహి అవుతాడు. ఆ మార్పు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడు దీక్ష ఇవ్వబడినా సామూహికంగానే ఇవ్వబడతాయి, వ్యక్తిగతంగా ఇవ్వబడవు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత ఎక్కడ మీరు ఏ సంస్థలో అయినా ఎక్కడైనా వ్యక్తిగత దీక్షలు ఇవ్వబడుతూ ఉంటే అది రైటా తప్ప అని నేను, గురు ప్రణాళికకి మాత్రం ఖచ్చితంగా అది విరుద్ధం. కానీ తప్ప తప్పు కాదు. ఓల్డ్ రూల్స్ న్యూ రూల్స్ పరీక్షలో చూసారా మీరు, క్వశ్చన్ పేపర్ వస్తున్నప్పుడు ఓల్డ్ రెగ్యులేషన్స్ న్యూ రెగ్యులేషన్స్ అని రెండు క్వశ్చన్ పేపర్లు వస్తూ ఉంటాయి. ఓల్డ్ రెగ్యులేషన్స్ ఉన్న వాళ్ళకి ఓల్డ్ రెగ్యులేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి, న్యూ రెగ్యులేషన్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓల్డ్ రెగ్యులేషన్స్ ఉపయోగపడవు. అలానే ఓల్డ్ రెగ్యులేషన్ ప్రకారం మేము ముందుకు వెళ్ళలేమా, ఖచ్చితంగా వెళ్ళగలరు, స్లోగా వెళ్తారు, చాలా స్లోగా వెళ్తారు. ఇంకేంటే ఇట్ ఇస్ ఓల్డ్, ఆ ఓల్డ్ రెగ్యులేషన్స్లో పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా న్యూ రెగ్యులేషన్స్లో ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే చెప్పబడి ఉన్నదో అది కూడా నేర్చుకోవాల్సిందే తప్ప, నేర్చుకోవడం అంటే డిగ్రీ అయితే వస్తుంది తప్ప జ్ఞానం రాదు. చేత న్యూ రెగ్యులేషన్స్ గురించి నేను చెప్తున్నాను. సామూహిక దీక్షలు ఇవ్వబడుతున్నాయి రామకృష్ణ పరమహంస ద్వారా, అది స్టార్ట్ చేయబడింది. అంచేత ఇంకా మీరు వ్యక్తిగతమైనటువంటి దీక్షల గురించి ఆలోచించకండి, కుండలిని జాగరణలు. ఫస్ట్ పాయింట్ మీరు అదే అర్థం చేసుకోవాలి. సామూహిక దీక్షలు, ఈ సామూహిక దీక్షలు మీకు అర్థం అవ్వాలి అంటే ప్రపంచంలో విద్య గురించి ఏం జరుగుతోందో అర్థం అవుతే మీకు అర్థం అవుతుంది. ఎవడైనా ఓ బీఎస్సీ డిగ్రీ పొందాలి అంటే వ్యక్తిగతంగా పొందలేడు, సామూహికంగానే పొందాలి. వాడు ఏదో ఒక యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలో ఎన్రోల్ అవ్వాలి, అందరితో పాటు కలిసి చదువుకోవాలి. ఒకవేళ అందరితోనూ కలిసి చదువుకున్నా చదువుకోకపోయినా పరీక్ష మాత్రం అందరితోనూ కలిసి రాయాలి. నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఒక్కడిని వేరే క్వశ్చన్ పేపర్ రాస్తానంటే జరగదు. అందరితో కలిసి రాసిన తర్వాత రిజల్ట్స్ కూడా అందరితో పాటే వస్తాయి. నాకు ముందు వచ్చేయాలి అంటే కుదరదు, కానీ రిజల్ట్స్లో తేడాలు రావచ్చు. ఒకటి గోల్డ్ మెడల్ రావచ్చు, ఒకటి ఫెయిల్ అయిపోవచ్చు. వేరే యాజ్ అబౌవ్ సో బిలో అనేది ఆధ్యాత్మిక జగత్తులో ఒక చాలా పెద్ద నియమం, అది ఎప్పుడు మర్చిపోకండి. భౌతిక జగత్తులో కిందన ఏమి జరుగుతుందో ఖచ్చితంగా అది పైన జరుగుతూ ఉంటేనే అది కిందన జరుగుతుంది, పైన అది జరగకపోతే కిందన అది జరగదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అది. యాజ్ అబౌవ్ సో బిలో, దాన్నే ఇంకో భాషలో పిండాండ బ్రహ్మాండ సమన్వయము అంటారు. అంచేత ఈ సామూహిక దీక్షలు ఎలా ఇవ్వబడతాయో, ఆ సామూహిక దీక్షలు మీరు ఎలా తీసుకోగలరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ సామూహిక దీక్షలు ఇవ్వబడటం ఎలా జరుగుతుందో అన్నది ఈ రెండు రోజుల్లోనూ మీరు నేర్చుకుంటారు. రేపు ఎల్లుండి త్రయోదశి చతుర్దశి. మొత్తము ప్రపంచంలో గురు పూర్ణిమకి ఈ రెండు రోజుల ముందు ఉన్నది దీక్షలకి సంబంధించిన రోజులు. ఇంకా ఎప్పుడు కూడా దీక్షలు ఇవ్వబడవు, అర్థం చేసుకోండి. అది కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే మీరు డిసెంబర్లో వెళ్ళి నాకు సీట్ ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. ఆ మార్పు ఋషులు తీసుకొచ్చింది మీకు అర్థం అవ్వాలి. గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత మీకు అర్థం అవ్వాలి. రాబోయేటటువంటి రోజులలో ఈ పౌర్ణమికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అంటే మీ వల్లనే. మీరు దీన్ని నేర్చుకుని దీని ఉపయోగాలు ప్రపంచానికి చెప్పగలిగితే ఈ 5 రోజులు ప్రతి నెలలో ఏప్రిల్ మే జూన్ సెలవులుగా ప్రకటింపబడతాయి. సెలవులు అంటే హోలీ డేస్ అని, పవిత్రమైన దినాలు అని అర్థం. అంటే మీరు ఇలా ఉపయోగించుకుంటారు, అమ్మయ్య సెలవు వచ్చిందని చెప్పి జల్సా చేయటానికి కాదు. ఏప్రిల్ మే జూన్, మిగతా పూర్ణిమలు 3 రోజులు ప్రాముఖ్యత గలవిగా ఉంటాయి. ఈ భావన అర్థం చేసుకుని మీరు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో రేపు పొద్దున్న నుంచి ఉండాలి. రిసీవింగ్ మెంటల్ యాటిట్యూడ్, మీరేమి చేయలేదు, జస్ట్ రిసీవ్. ఆ రిసీవింగ్ యాటిట్యూడ్లో నేను చెప్పే దానికంటే ఎక్కువ మీకు లభించవచ్చు. పరావాణి, పశ్చంతి వాణి, మధ్యమవాణి, వైఖరి వాణి అని 4 వాణులు ఉంటాయి. ఇప్పుడు మీరు వింటున్నది వైఖరి వాణి. వైఖరి వాణి ఉంది అంటేనే మిగతా 3 ఉన్నట్టే. పర, పశ్యంతి, మధ్యమ లేకుండా వైఖరి వాణి ఉండదు. మీకు వైఖరి వాణి అవుతే వినిపిస్తోంది, కానీ మిగతా 3 వినిపించడంలే. వినిపించకపోవటం వల్ల దాని ఎఫెక్ట్ ఉండదు అని కాదు, ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకేత రిసీవింగ్ యాటిట్యూడ్, ఈ భావన ఉంచుకోండి. మాస్టర్ చెప్తున్నది ఓకే, కానీ నేను చెప్తున్నటువంటి ఈ విషయాల కంటే చాలా ఎక్కువ విషయాలు మీకు ఈ 2 రోజుల్లో అందజేయబడతాయి. కానీ అందజేయబడుతున్నప్పుడు దానితో పాటు మీకు ఒక విశేషమైనటువంటి బాధ్యత కూడా ఇవ్వబడుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, జ్ఞానము మీకు ఇవ్వబడింది అంటే ఆ జ్ఞానము మీరు ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా మీకు మహాపాపము చుట్టుకుంటుంది. ఎలా? సో యాక్సిడెంట్ అయింది ట్రైన్లో, 2 వ్యక్తులు చూస్తున్నారు ఆ వ్యక్తిని. ఒకడు డాక్టరు, ఇంకోడు మామూలు వ్యక్తి. మామూలు వ్యక్తి వెళ్ళిపోతాడు, కానీ డాక్టరు ఏం చేయాలో తెలిసిండు కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? మామూలు వ్యక్తికి ఏమవుతుంది కానీ డాక్టర్కి. అలాగే మీరు కుండలిని గురించి, గురువులు చెప్పేటటువంటి విద్య గురించి ఆతృత చూపించి నేను నేర్చుకుంటాము అంటే ఏమీ తప్పు లేదు, కానీ దాని వెనకాతల ఒక బాధ్యత ఉంది. మీరు నేర్చుకున్నది ఇతరులకు చెప్పి తీరాలి. జ్ఞానము అలాగే కంటిన్యూ అవుతుంది, దీన్నే ఋషియజ్ఞము అంటాం మనం. సొసైటీలో మనకి ఈనాడు ఇన్ని సుఖాలు ఉన్నాయంటే దానికి కారణం ఏంటి అంటే ఆ తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని ప్లస్ వాళ్ళకు వచ్చిన జ్ఞానాన్ని ఈ కుండలిని శక్తి గురించి దాని గురించి ఈనాడు ఇంత అంధకారంలో ఎందుకున్నాం అంటే ఆ పరంపర ఆగిపోయింది. మరి ఆగిపోయిన పరంపర మళ్ళీ మీరు మొదలెట్టాల్సిందే. ఆ బాధ్యత మీరు తీసుకుంటాము అనేది కూడా నిర్ణయించుకోండి. నింద్రు మాస్టర్, మీ చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళను అంటే ఏం చేస్తున్నారు? వెళ్ళకు మానే అంటున్నారా? వీళ్ళు ఎంతమంది ఆ మాట అంటున్నారు, వెళ్ళకురా నాయన మానే హాయిగా ఇంట్లో కూర్చో అంటలేదు కదా. మరి మీకు ఈ విషయం తెలిసినప్పుడు ఎలాగో అలాగా ఇతరులకి చెప్పే బాధ్యత కూడా మీరు స్వీకరించవలసి ఉంటుంది. దానికి మనం ప్రణాళిక వేసుకుందాం. విషయం నేను చెప్తా, ఆ విషయాన్ని ఇతరులకి ఎలా అందజేయాలి అనేటటువంటి ప్రణాళిక మీరు వేసుకుందరు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మానవ శరీరంలో కుండలిని జాగరణకి 7 చక్రాలు ఉంటాయని మీకు అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా 2 చాలా ముఖ్యం, ఆజ్ఞాచక్రము సహస్రారం. ఈ ఓడరేవు వేటపాలెం ఖచ్చితంగా సహస్రార ఆజ్ఞాచక్ర సంపర్కంలోకి మెచ్చ తీసుకొస్తాయి. ప్రతిదీ 2 ఉంటాయి. సిద్ధికి వెళ్తే మీకు ద్వారకామాయి, సావిడి. తిరుపతికి వెళ్తే కింద తిరుపతి, పై తిరుపతి. డబ్బులు ఉంటాయి ఎప్పుడు కూడా. కొండ మీద పెట్టేదే అందుకు, కింద పైన. కొండ మీద ఒక దేవాలయం ఉంది అంటే ఆటోమేటిక్గా కింద ఉంటుందిగా పిచ్చిటరీ టీ. ఆంధ్రప్రదేశ్కి ఈ ఓడరేవు వేటపాలెము పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్గా పనిచేయబోతున్నాయి. మా ఇంటికి పక్కనే ఉంటే బాగుంటుంది సార్, నా చేతిలో లేదండి. మీ శరీరంలో పీనియల్ గ్లాండ్ ఎక్కడుంటుందో, పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడుంటుందో మీ ఇష్టంలో ఉందా, అది అది ఎక్కడుందో అక్కడ ఉపయోగించుకోవాలి. ఇక్కడే ఎందుకుంది, ఎలా గుర్తించగలుగుతాం? నెక్స్ట్ ఇయర్ ఈ క్యాంపు న్యాచురల్గా చాలా అత్యధిక ఉచ్చ స్థితిలో అనేక మంది 4వ దీక్ష 5వ దీక్ష కూడా తీసుకున్న స్థాయిలో ఉంటారని ఆశిస్తూ ఆ మానసిక స్థితి మాత్రం నేర్పించుకోండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కుండలిని జాగరణ అనేది కష్టమైన ప్రక్రియ కాదు, అసంభవమైన ప్రక్రియ కాదు. ప్రకృతిలో ఉండే అనేక శక్తులలాగే ఇది కూడా ఒక శక్తి. దీని నియమాలు మీకు తెలిస్తే మిగతా శక్తులు ఎలా ఉపయోగించుకుంటున్నామో అలాగే ఈ శక్తిని కూడా ఉపయోగించుకోగలము. ఆ మానసిక స్థితిలో రేపటి నుంచి నేను 2 క్లాసులు తీసుకుంటాను. ఇప్పుడు టైమింగ్ ఏంటి? 6:30 to 8 మార్నింగ్, ఈవినింగ్ 6:30 to 8. ఇవి 2 పూర్తి థియరీ క్లాసులు, పూర్తిగా మీకు అవగాహన అయ్యేటట్టు ట్రై చేస్తా నేను. ఒకవేళ ఆ క్లాసులో మీకు అవగాహన కానిది ఏదైనా ఉంటే 15 నిమిషాల ముందు నేను క్లాస్ ఆపుతా, మీకు అర్థం కాదు క్వశ్చన్స్ అడగవచ్చు. ఇది కాకుండా మొత్తము బ్రాహ్మీ శక్తి, క్రియేటివ్ ఎనర్జీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పరిక్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పరమాణువు పరమాణువుగా ఉండటానికి కారణం ఏంటి అంటే ఒక కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అది తిరుగుతూ ఉన్నటువంటి ఒక ఆటం ఉంటుంది, అది లేనప్పుడు ఆ ఆటం లేదు. ఈ ఆటమ్సే సృష్టి కారణం, జల పరమాణువులే సృష్టి కారణం. దీన్ని బ్రాహ్మీ శక్తి అంటాం మనం. ఇంచేత రేపటి నుంచి మీరు పరిక్రమలు మొదలు పెడతారు, నిరంతర పరిక్రమ. యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. మనకి ఏ విధమైనటువంటి బాధలు ఉన్నా ఆ బాధలకి కారణం ఏంటి అంటే మన పాపాలు. ఏదైనా కారణం కావచ్చు, డబ్బు లేకపోవచ్చు, అనుకున్న పని జరగకపోతూ ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. అన్నిటికీ కారణం ఏంటి అంటే మీరు ప్రదక్షిణలు చేయకపోవటము, దేవాలయాలకి వెళ్ళకపోవటము. మేము ఇంట్లో తిరుగుతామండి, ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, మీకు బెబ్బే కథ తెలుసు కదా. ఒకడు హత్య చేసి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి రక్షించండి అన్నాడు. సరే, ఏమి ఎవరు అడిగినా బెబ్బెబ్బే అంటూ ఉండన్నాడు. రైట్, సరే వీడు పిచ్చివాడు అన్నాడు జడ్జి, తీసుకొచ్చాడు. లాయరు, సరే నా ఫీజు అన్నాడు, బెబ్బే అన్నాడు. భగవంతుడు కూడా మీరు ఇంట్లో కూర్చొని ఆత్మప్రదక్షిణ అంటే బెబ్బే అంటాడు. వేషాలు వేయకండి, దేవాలయానికే వెళ్ళాలి, దేవాలయంలోనే ప్రదక్షిణ చేయాలి. కానీ ఏ దేవాలయంలో? దేవాలయాలు అయితే చాలా ఉన్నాయి, కానీ అందమైన కరెక్ట్ వాతావరణం ఉన్నటువంటి దేవాలయాలు నాకు చాలా తక్కువ కనిపించాయి, చాలా తక్కువ. అందులో వైజాగ్లో శివాలయం ఉంది, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీదే కానీ నచ్చితే లాభం ఏంటి? అక్కడ పరిక్రమలు లేవు. మనిషి ఎంత మూర్ఖుడు అంటే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుని తర్వాత ఏడుస్తాడు. అంచేత ఇలాంటి ఓడరేవులు వేటపాలెల్లో ఉన్నటువంటి సాధన శిబిరాలలో క్షేత్రాలలో విశేషమైనటువంటి శక్తి కొందరు ఋషుల చేత నిబిడీకృతమై ఉంది ఇక్కడ. అది ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటారో, ఇంకో జన్మలో ఉపయోగించుకుంటారో, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఉపయోగించుకుంటారో, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇంకేత మీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి చేస్తామంటే కుదరదు, మీరు ఇక్కడే చేయాలి. ఇంకేత రేపు పొద్దున్న నుంచో నిరంతరం ప్రదక్షిణలు, ఎవరు ఎన్ని చేయగలిగితే అంత చేసుకోండి. ఇక్కడ టైం టేబుల్ వేసేవాళ్ళు వీలవుతే, మనం ఇంతమంది ఉన్నాం అందరం ఒకసారి చేయకుండా ప్రతి ఒక్కడూ అరగంట గంట అనుకుంటే, ఎంతమంది ఉన్నాం ఇక్కడ మనం? 50 మంది దాటినట్టున్నాగా. చేసేసి అవర్లీ స్టార్ట్ అయినా చేసి హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు, మనుషులు ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ స్థలానికి ఓ విశేషమైనటువంటి మంత్రం కీర్తి అవుతుంది, దాన్ని ప్రాణగాయత్రి అని కూడా అంటాం, హంసగాయత్రి అని కూడా అంటాం. పరమహంసాయ విద్మహే, మహాహంసాయ ధీమహి, అన్నో హంస ప్రచోదయా, అది ఇక్కడ మంత్రం. ఆ మంత్రం చదువుతో ప్రదక్షిణలు చేసుకోండి. నేను ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే ఇక్కడ పవర్ వచ్చేస్తుందేమోనండి, మరి నాకు ఆ స్వార్థమే మనిషిని గంగలో దింపుతోంది. ఎవడికి చేసుకున్నది వాడికి అంతే తప్ప, నువ్వు తిరిగితే ఇంకోడెవడికో ఫలితాలు రావు. నువ్వు తిరిగితే ఆ ఫలితం గ్యారంటీగా నీకు వస్తుంది, అదే కర్మ సిద్ధాంతం అంటే. కానీ ఎక్కడ తిరిగామన్నది మళ్ళీ ఇంపార్టెంట్. ఇక్కడ తిరిగితే వచ్చే ఫలితాలు మీకు ఆంధ్రప్రదేశ్ని ఇంకో చోట రావు. ఎందుకు రావు, ఏమిటి అనేది మీరు ఆ కుండలిని శక్తి గురించి అవగాహన చేసుకుని, కుండలిని శక్తికి పృథ్వీ గ్రహానికి ఉన్నటువంటి సంబంధము, పృథ్వీ గ్రహానికి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధము, సూర్యుడికి అంతరిక్షానికి ఉన్నటువంటి సంబంధము తర్వాత మీకు అర్థమవుతే నేను చెప్పిన దాంట్లో సత్యాలు మీకు బోధపడతాయి. అంతవరకు మీరు ఒప్పేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని తిప్పిస్తే నాకు వ్యక్తిగతంగా ఏం లాభం లేదు కదా. మీకు లాభం ఉంటుందని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నా, కానీ మీరేదో తిరిగితే నాకేం లాభం లేదు. అది చాలా ఆధ్యాత్మికతలో ఆ మూర్ఖత్వం ప్రవేశపెట్టిన వాడికి మాత్రం జోహార్లు. మీ బదులు ఇంకోళ్ళు అనుష్ఠానాలు చేయటం, మీ బదులు ఇంకోళ్ళు పూజలు చేయటం అసంభవం. అది ఎందుకు ఆ పిచ్చి వచ్చిందో నాకు తెలియదు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఎవడు చేయగలడు? ఓ తండ్రి చేయగలడు. నువ్వు అప్పు చేస్తే నీ అప్పు తండ్రి తీరుస్తాడు, కానీ తండ్రి ఎప్పుడు తీర్చగలడు? వాడి దగ్గర డబ్బు ఉంటే. అంతేత నువ్వు చేసిన తప్పుకి ఇంకోడు దండన అనుభవించటానికి ఓకే అవుతేనే వాడు నీకు హెల్ప్ చేయగలడు తప్ప, చేయలేడు. అంచేత ముగ్గురే మీకు హెల్ప్ చేయగలరు, తల్లి తండ్రి గురువు. ఇంకేంటే వాళ్ళకే ఆ ప్రేమ ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. మీరు 10 రూపాయలు దర్శనం ఇచ్చేసి వాడోడో మంత్రజపం చేసేస్తున్నాడు అనుకుని మీరు నిశ్చింతగా ఉంటే తప్పేమీ లేదు. ఫెయిత్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ. మీ నమ్మకం మీకు రిజల్ట్ ఇవ్వచ్చు కాక, కానీ కామన్ సెన్స్ ప్రకారం అది జరగదు. ఎందుకు చెప్తానో అర్థమైంది కదా. ప్రదక్షిణ చేసుకోండి. యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వేసిన ప్రతి అడుగు కూడా మీ పాపాన్ని నాశనం చేస్తుంది. అది దేవాలయాలలో ఇప్పుడు జరగటం లేదు. ప్రదక్షిణలు పోయాయి, దేవాలయాలు చెప్పిపోయింది. అది గుర్తుంచుకోండి. నిరంతరము కనీసము మనం అందరం ఇక్కడ ఇలా కలుసుకున్నప్పుడు అలా పవర్ జనరేట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజులలో ఈ పుణ్యక్షేత్రాలు ఏవి ఎగ్జిస్ట్ కావు. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, ఇవాళ మాస్టర్ చెప్పారని గుర్తుంచుకోండి. ఈనాడు చాలా గొప్ప పుణ్యక్షేత్రాలుగా భాషిస్తున్నటువంటి ఏ క్షేత్రము కూడా ఇంకా పుణ్యక్షేత్రముగా ఉండదు. ఎందుకంటే మనమే తగలెట్టాం దాన్ని. పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పవిత్రత, పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి వాతావరణం పోగొట్టేశాం మనం. అయినా ఇంకా ఎందుకుంది అంటే ఆ ఋషుల తపశక్తి అంత తొందరగా ఏం పోదు. ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని 100 సంవత్సరాలు దాని ఎఫెక్ట్ ఉండవచ్చు, కానీ పోతుంది. మీలో ఎవరైనా ఈ కుండలిని విద్య నేర్చుకుని రేపు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దాన్ని వైటలైజ్ చేయగలిగితే శంకరాచార్యుల వారు వాళ్ళు చేసిన జరుగుతుందేమో. చాలా అద్భుతాలు జరగవచ్చు రాబోయేటటువంటి రోజుల్లో. కానీ అద్భుతాలన్నీ కూడా మీ వల్లే జరుగుతాయి, మన వల్లే జరుగుతాయి. ఇంకంటే ఈ విషయాలు మిగతా వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా చేయగలిగితే తెలుసుకున్న వాళ్ళే చేస్తారు. అంచేత అది గుర్తుంచుకోండి. రేపు పొద్దున్న ఇక్కడ టైం టేబుల్ ప్రకారం ఎలా టైం టేబుల్ వేశారో నాకు తెలియదు, కానీ ఆ టైం టేబుల్ ప్రకారం చేసుకోండి. నా క్లాసు 6:30 to 8. ఇంకా దాని తర్వాత క్లాసులో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్